వేదశివశివో వేదః అని చెప్పుకుంటున్నాం. శివుడు వేదస్వరూపుడు, సమస్త వేదములు ఉత్పన్నమయ్యే. అందులో ఆభిచారిక ఇత్యాది మంత్రములు కూడా ఎందుకు వచ్చాయి అంటే శత్రుబాధలు రోగ బాధలు ఇత్యాదులను తొలగించడానికి వచ్చాయి. ఒక ఉత్తమంగా ధర్మంగా పాలించేటువంటి రాజు ఉంటాడు, వాడికి కొందరు శత్రువులు ఉన్నారనుకోండి, అప్పుడు ఆ రాజును కాపాడాలా లేదా? అందుకు పురోహితుడు అనేవాడు ఏం చేశాడంటే ఆ రాజు యొక్క హితం ముందు కోరేవాడు ఈయన. రాజుహితం ప్రజాహితం గనక రాజును ఎందుకు కాపాడాలి? మనకి ఎందుకండి మినిస్టర్స్ సెక్యూరిటీ? ఎందుకు వాళ్ళ చుట్టూ పెద్ద ప్రోటోకాలు? ఎందుకు చెప్పండి? మనం ఓట్లు వేస్తేనే గెలిచాడు కదా, మనకు లేదు ఆయనకి ఎందుకండి అనం. ఎందుకంటే మన అందరినీ కాపాడే బాధ్యత ఉన్నవాడిని కాపాడుకోవాలి గనక మన డబ్బులతో వాడికి సెక్యూరిటీ, అవునా లేదా? అదేవిధంగా రాజులకి వీళ్ళకి రక్షణ ఇవ్వాలి కదా, ఆ కారణం చేత అభిచారాది మంత్రములు కూడా పురాణం మనం వేదములు చెప్పే. అందుకు రక్షణ కోసం చెప్పబడ్డాయి తప్ప నాశనం కోసం చెప్పబడలేదు. అయితే కత్తి ఆపరేషన్ కి వాడతారు, మర్డర్ కి వాడతారు, అది వేరే విషయం, వాడు వినియోగించుకోవడం మీద ఉంటుంది. కనుక ఆ విషయములు కూడా మనం గౌరవించవలసింది. ఇవన్నీ కూడా వచ్చేయండి స్వామి నుంచి. ఈ విధంగా రకరకమైన మంత్రములు ఉత్పన్నమయ్యే. ఈ విధంగా మృత్యుంజయ పంచాక్షర ఇచ్చాదులే కాకుండా చింతామణి తథా మంత్రం, చింతామణి మంత్రములు వచ్చాయి. చింతామణి మంత్రములను కొన్ని విశేషములు ఉన్నాయి మంత్రశాస్త్రాల్లో. చింతామణి గణపతి, చింతామణి సరస్వతి, చింతామణి దక్షిణామూర్తి ఇచ్చాది మంత్రములు ఉన్నాయి. ఈ మంత్రములకు ప్రత్యేకత ఉంది, అవి చింతించిన వాటిని ఇచ్చే మంత్రములు కనుక చింతామణులు అని దానికి పేర్లు. వాటి బీజాక్షములు వేరు. ఆ చింతామణి మంత్రములు ఉత్పన్నమయ్యే. దాని తర్వాత ఉత్పన్నమైంది దక్షిణామూర్తి సంజ్ఞకం, దక్షిణామూర్తి మహామంత్రం ఉత్పన్నమైంది, శివుని యొక్క దక్షిణామూర్తి స్వరూపం. ఇంకా అనేక మంత్రములు అందులోంచి ఉత్పన్నమయ్యే. కనుక సర్వమంత్రములకి మూల స్థానంగా శబ్ద బ్రహ్మావతారం అంటారు. ఈ శబ్ద బ్రహ్మము సర్వమంత్రమయం, సర్వవేదమయం, సర్వ అక్షరమయం, ప్రణవ స్వరూపం. ఇది శబ్దబ్రహ్మ, శివుని యొక్క శబ్దబ్రహ్మ స్వరూపం అంతా మనం చూస్తున్నాం. అంతేకాదు చివరికి వినబడినవేమిటి చూడండి, ఎంత విశేషంగా చెప్తున్నాడు. తత్వమసీత్యుక్తం మహావాక్యం హర్షచ, తత్వమసి ఇలాంటి మహావాక్యములు వినబడ్డాయి అన్నాడు ఇక్కడ. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇచ్చాది విషయములు ఏవైతే ఉన్నాయో అవి వినబడ్డాయి అక్కడ. అంటే మహావాక్యములు, మహావాక్యం గురించి చాలా మందికి తెలుసు కదా, ఉపనిషత్తులు సారములు, వేదముల సారములు మహావాక్యములు. కేవలం యతులు ఈ మహావాక్యాలని మనం చేస్తారు. మహావాక్యములు అంటే ఏమిటో కాదు, జీవుడికి బ్రహ్మమునకు అభేదమును తెలియజేసేవి మహావాక్యములు. అవి సామాన్య స్థాయిలో దేహాత్మభావంలో ఉన్నవాడికి చెప్పరు. ఈ దేహాత్మభావాన్ని పరిత్యజించి పరమాత్మని పొందాలని తపించిపోయిన యతీంద్రులకి, ఆ దీక్షను స్వీకరించిన వారికి మాత్రమే మహావాక్యాలు చెప్తారు. మహావాక్యాలు చెప్పారు కదా అని మనకనే అర్హత లేదండి, దానికి ఉపదేశం ఉంది. ఎందుకంటే అనమంటే మనం కూడా అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేస్తాయి, ఎందుకంటే శబ్దాలే కదా. కానీ తత్వేమిటి, త్వమ్మేమిటి, రెండింటికి అసేమిటి, చాలా పెద్ద గొడవ. మళ్ళీ వేదాంతంలోకి వెళ్తే ఆవలింతలు వచ్చేస్తాయి నాకు తెలుసు, అందుకు ప్రస్తుతం ఆపుదాం. కానీ వెళ్ళక మానవం ఉండి 7 రోజులు పంపిస్తాడు శివుడు, దీనికి అసలు లక్ష్యం అదే. అందుకు చెట్ట చివరికి శివుడి నుంచి వచ్చినవేమిటి, తత్వమసీత్యాది మహావాక్యములు వచ్చాయట. ఎందుకంటే అల్టిమేట్ అదే పరమం, జీవ బ్రహ్మైక్యమే అన్నిటికీ గమ్యం. ఇతర మంత్రములన్నీ గొప్పవే కాదనం, కానీ అసలు పొందవలసింది అది గనక ఆ తత్వమసీత్యాది మహావాక్యములు స్వామి నుంచి వచ్చాయి. ఇది కూడా శబ్ద బ్రహ్మమే కదా, అవి కూడా స్వామి నుంచి వచ్చాయి. అత దృష్ట్వా కళావర్ణం మృగ్యజుస్సామ రూపణం ఈశాన మీశముఖటం పురుషాక్షం పురాతనం అఘోర హృదయం హృద్యం సర్వగుహ్యం సదాశివం వామపాదం మహాదేవం మహాభోగీంద్ర భూషణం పంచ బ్రహ్మ మంత్రములు చెప్తున్నారు ఇక్కడ. సజ్జోజాతం ప్రపంచాం ఇత్యాది మంత్రములు కూడా అందులో గోచరిస్తున్నాయి. క్రమంగా స్వామి ఇంతవరకు వీళ్ళు చూస్తున్నది పంచముఖాలతో అనుకుంటూ ఉంటే అది ఎలా కనబడుతుందంట, రూపం విశ్వత పాదవంతంతం విశ్వతుక్షికరం శివం బ్రహ్మణోధిపతి సర్గస్థితి సంహార కారణం. ఆయన ఎలా కనబడుతున్నాడంటే విశ్వమంతా పాదములు, విశ్వమంతా హస్తములు, విశ్వమంతా ముఖములు గల స్వరూపం కనిపిస్తుంది శివుడిది. అంటే అర్థం సర్వవ్యాపకుడు, శివుడు లేని చోటు లేదండి. అందుకే వేదం ఏకో రుద్రహ అన్నది, శివుడు ఒక్కడే. శివుడు ఒక్కడే అంటే మిగిలిన వాళ్ళెవరు, వేస్ట్ అని చెప్పడం కాదు ఇది అర్థం. దీని అర్థం ఏంటంటే సృష్టిలో శివుడు కానిది లేదు, సర్వం శివం. అందుకే పాదములన్నీ ఆయనే, తలలన్నీ ఆయనే, చేతులన్నీ ఆయనే. దీని తత్వం తర్వాత మనకి ఇంకా తెలుస్తుంది. మొత్తానికి విరాట్ రూపంగా మొత్తం ఆయనే గోచరిస్తున్నాడు, అంతా ఆయనే, అన్నీ ఆయనే అని తెలుస్తున్నది. ఈ స్వరూపాన్ని చూసి తుష్టావ వాగ్భరిష్టా విశాంబం వరణమీశ్వరం మయాత సహితో విష్ణు భగవాన్ సృష్టితే చేతస. ఈ విధంగా బ్రహ్మ విష్ణువులు ఉభయులు కూడా ఆనందించి ఆయనకి నమస్కారం చేశారు. ఆ తర్వాత పరమేశ్వరుడు స్వయంగా తన స్వరూపాన్ని తానే వ్యాఖ్యానించి తత్వబోధ చేశాడు ఉభయులకి. ఆ తర్వాత అప్పుడు ఈయన అంటున్నట్ట, స్వామి మాకు నువ్విచ్చే ఆజ్ఞ ఏమిటి అన్నాడు బ్రహ్మదేవుడు. నేను చెప్పారుగా నా కృత్యములు మొదటి రెండు మీకు అప్పచెప్తున్నానని, ఏవి సృష్టి స్థితులు, ఆ రెండు మీరు చెయ్యాలి అని చెప్తే చాలా సంతోషం అన్నాడు విష్ణువు. కానీ ఒక్కటి, నువ్వు అవ్యక్తమైన వాడివి, నువ్వు వ్యక్తము కావాలి, మా కోసం నువ్వు అవతరించాలి అన్నాడు. ఇక్కడ మేమిద్దరు ఉన్నాం, నువ్వు అవతరించాలయ్యా మా కోసం అని అడిగేటెవరు? విష్ణువు. యది ప్రీతి సముత్పన్న యది దేయో వరశ్చనవు. వాళ్ళు రెండు వరాలు అడిగారండి. మొట్టమొదటి విష్ణువు బ్రహ్మ, నీకు మాపై ప్రీతి కలిగితే వరములిస్తే, మొట్టమొదటి వరం ఏంటంటే భక్తిర్భవతు నౌ నిత్యం త్వయి వా అవ్యభిచారిణి. ఇది ముందు కోరుకోవలసింది ఇదే. వీళ్ళు కూడా అదే అడిగారు. ఈ భక్తి కలిగి నువ్వే పని చెయ్యు, ఆ పని నిన్ను బంధించదు. ఇది గుర్తుపెట్టుకోండి, దీని సూత్రములు అవి. అందుకని బ్రహ్మ విష్ణువు శివభక్తి అడిగారా? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నల్లోకి వెళ్ళద్దు. మీరు గ్రహించవలసింది అది. భక్తి కలిగి ఏ పని చేసినా ఆ పని నిన్ను బంధనంలోకి తీసుకెళ్లదు. ఎందుకంటే పనులే కదా మనకు బంధం, కర్మాలే కదా బంధహేతువులు అవుతున్నాయి. అలాంటి పెద్ద కర్మలు పెట్టాడు రెండు. మరి పెద్ద కర్మలు పెట్టినప్పుడు బంధహేతువులు కావా? కానీ భగవద్భక్తి కలిగిన వాడు విధ్యుక్తమైన కర్మను చేస్తే దానికి బంధింపబడ్డాడు. ఇది అందుకు ముందు అడిగింది ఏమిటి? అవ్యభిచారిణి భక్తి. వ్యభిచారిణి అంటే అటు ఇటు చెదిరిపోయేది, ఇటోసారి అటోసారి ఉండేది. అవ్యభిచారిణి అంటే అటు ఇటు చెదరనటువంటి భక్తిని అడిగి రెండవది ఏమడిగారంటే, త్వమప్యవతర స్వాధ్యా లీలయా నిర్గుణోపిహి. నువ్వు నిర్గుణుడవే ఒప్పుకుంటావు, కానీ లీలగా మా కోసం నువ్వు అవతరించాలి అని. ఎప్పుడైతే పైగా సహాయం కురునవ్, నా యొక్క సృష్టిక్రియకి నీ యొక్క స్థితిక్రియకి కూడా నువ్వు సహాయకారకుడిగా ఉండడానికై అవతరించాలి అంటే, అప్పుడు ఆయన చెప్తున్నాడు, ప్రళిస్థి సర్గాణం కర్తాహం సగుణోగుణ పరంబ్రహ్మ నిర్వికారి సచ్చిదానంద లక్షణ. అప్పుడు ఈయన చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినాలి. శివుడు చెప్పే మాటలు, మన అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తున్నాడు. నేను స్వాభావికంగా పరబ్రహ్మని, నిరాకారుణ్ణి, సచ్చిదానంద లక్షణుణ్ణి, అయినప్పటికీ ప్రళయస్థితి ఇత్యాదులు చేయడానికి నేనే సగుణున్నై వస్తాను. కనుక సగుణము నిర్గుణము రెండు నేనే. ఈ మాట వేదమే చెప్తున్నది. ద్వే బ్రహ్మణి వేది తవ్యే మూర్తంచ అమూర్తంచ. ఈ మాట మనుస్మృతిలో మనువు కూడా తెలియజేస్తూ ఉన్నటువంటిది. అందుకు ఆ రెండు ఉన్నాయే, అమూర్తంచ అమూర్తంచ, నిర్గుణము సగుణము కూడా ఆయనే అవుతున్నాడు. అందుకు నేనే త్రిధాభిన్నో హ్యహం విష్ణో బ్రహ్మ విష్ణు హరాక్షయ సర్గలక్ష గుణ లయ గుణై నిష్కళోహం సదాహరే. నేను నిష్కలుండైనప్పటికీ సర్గస్థితి సంహారముల కోసము నేనే మూడవుతున్నాను. త్రిధాభిన్న అహం, నేనే మూడవుతున్నాను. ఆ మూడు ఏమిటి? విష్ణు బ్రహ్మ హర ఆక్షయ, విష్ణు బ్రహ్మహరులు. సుతోహం యత్వయా విష్ణో బ్రహ్మణామే అవతారనే. ఇప్పుడు మీరు నన్ను అవతారం అడిగారు గనక ఆ మూడవ వాడున్నాడే హర, దానిగా నేను వస్తాను. ఇప్పటివరకు హర రూపంతో రాలేదు కదా, హర రూపంతో అవతరిస్తాను. ఎప్పుడు సమయం వస్తుంది అప్పుడు వస్తాను. ఆ సమయం ఎప్పుడు వస్తుంది అనేది విష్ణువు తెలియజేస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుని నుంచి నేను వస్తానన్నాడు. బ్రహ్మదేవుని నుంచి, మద్రూపం పరమం బ్రహ్మన్ ఇదృశం భవదంగత ప్రకటీ భవితాలోకే నామ్నా రుద్ర ప్రకీర్తిత. ఆ బ్రహ్మదేవుని నుంచి నా రూపం ప్రకటింపబడుతుంది. ఆ ప్రకటింపబడ్డ రూపానికి రుద్రుడు అని అంటారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, స్వామి చెప్తున్నాడు ఈ మూడు నేనే కాని నా అంశాలు కావు. ఇది చూడండి, అంశాలు అంటే భాగం, నాలో భాగం ఎక్కడుందన్నాడు ఇక్కడ. అది అంశము కాదు, నేనే మూడు అని చెప్పడంలో బ్రహ్మ విష్ణు రుద్రులు పూర్ణస్వరూపాలు, వాళ్లలో భేదం చూడకూడదని గట్టిగా చెప్తున్నాడు. మరి ఇంత ఎందుకు అంటే లీలయా, లీలగా మనకు చూపిస్తున్నటువంటి తత్వ ప్రతిపాదనమే తప్ప శివకేశవుల మధ్య భేద దృష్టి పనికి రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకునే చదవాలి. ఎక్కడికెక్కడే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఇందులో శివభక్తిని మనం తెచ్చుకోవాలి. అయితే రుద్రుడు ఎవరు? సాధారణంగా మన పురాణాలని అరకొరగా అధ్యయనం చేసిన వాళ్ళు ఏం చెప్తారంటే, వేదకాలంలో శివుడు అనేవాడు లేడు, పురాణ కాలంలో వచ్చాడు. బహుశా కొంతమంది పెద్దవాళ్ళు ఆ పుస్తకాలు చదువుంటారు, చదవకపోతే బాధే లేదు, బుద్ధిని కలుషితం చేసుకోవచ్చు. కానీ చాలా మంది పరిశోధకులు ఆ పుస్తకాలు రాశారు, అవి చదివి బాధాకరమైన అంశం ఏంటంటే భారతీయ పండితులు కూడా వాటిని నమ్మి నిజమే అని రాసిన వాళ్ళు పాపాత్ములు ఉన్నారండి. సరిగ్గా అర్థం చేసుకోక రుద్రుడు వేరు శివుడు వేరు అనేవాళ్ళు ఇప్పటికున్నారు. అసలు విషయం ఇక్కడ సమన్వయం చక్కగా చూపిస్తున్నాడు. శివుడంటే ఏమిటి? బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన పరంజ్యోతి, ఆ పరంజ్యోతియే వస్తున్నది. పైగా రుద్రుడు సాక్షాత్ శివుని యొక్క స్వరూపం ఎలా అవుతున్నాడు ఆయనే చెప్తున్నాడు. అందుకు శివరూపం మమైతచ్చా రుద్రోపి శివవత్తద నతత్ర పరభూదేవై కర్తవ్యశ్చ మహామునే. నాకు రుద్రునికి సుమంత కూడా భేదం లేదు, స్పష్టంగా చెప్తున్నాడు. వస్తుత ఏకరూపం ఈ ద్విధా భిన్నం జగత్యుత. నాకు రుద్రునికి వస్తుత ఒకే రూపం. కాని మరి రుద్రుడిని ఎందుకు చెప్తున్నారంటే, సువర్ణస్య తథైకస్య వస్తుత్వం నైవ గచ్చతి. బంగారము బంగారంతో చేసే ఆభరణము ఈ రెండిటికి ఎంత భేదమో నాకు రుద్రునికి అంతే భేదం అన్నాడు. అంత చక్కటి విషయం చెప్పాడు. ఇక్కడ బంగారంతో ఉంగరం చేశాం, ఉంగరం ఏంటండి? బంగారమే. రెండిటికి ఏమైనా భేదం ఉందా అనగా, బంగారానికి బంగారు ఉంగరానికి ఎలాంటి అభిన్నత్వం ఉన్నదో నాకు రుద్రునికి అలాంటి అభిన్నత్వం. ఒక్క మాటలో చెప్తే నిర్గుణుడైన నేను సదాశివుణ్ణి, సగుణుడైన ఆయన రుద్రుడు, అంతే తేడా. కనుక రుద్రారాధన శివారాధన రెండు ఒకటే, రుద్రుడికి శివుడికి మళ్ళీ విడివిడి లేవు. శివారాధనే రుద్రారాధన, రుద్రారాధనే శివారాధన. అందుకే రుద్ర మంత్రాల్లోనే నమస్తే రుద్ర అన్న వేదమే నమశివాయ అంది. అవునా లేదా? నమస్తే రుద్ర అని ఏ మంత్రంలో మొదలవుతుందో అదే మంత్ర భాగాల్లో నమశివాయ వచ్చింది. పైగా శివనామం ఎన్ని మార్లు వస్తుంది రుద్ర మంత్రాల్లో. కానీ రుద్రుడే శివుడు, శివుడే రుద్రుడు, ఈ విషయం తెలుసుకోవాలి. ఆయనే లయకృత్యం కోసం ప్రకటింపబడ్డాడు అని చెప్తూ ఇంకా గట్టిగా మాట్లాడితే, అహం భవాన్ అజశ్చైవ రుద్రోయోయం భవిష్యతి ఏకరూపానభేదస్తు భేదేవే బంధనం భవేత్. విష్ణువునకు బ్రహ్మకు రుద్రునకు మధ్యన భేదం చూపిస్తే అది బంధహేతువు. అది వాళ్ల మధ్య భేదం చూసేవాడు నిరంతర జన్మ పరాపంలో పడతాడు. బంధహేతు అంటే అది. మా గురువుగారు శివానందమూర్తి గారు ఒక ఆయన అడిగారు, ఏమంటే పెద్ద మనిషి ఎప్పుడు శివద్వేషంతో ఉంటూ ఉంటాడండి, విష్ణువు గురించి ప్రచారం చేస్తారు కానీ శివద్వేషి అంటే. ఆయన ఒకటే చెప్పారు, మళ్లీ జన్మలో శివాలయంలో పూజ అడగబడతాడు ఆయన అన్నారు. ఎందుకయ్యా అంటే అజ్ఞానం అంతరించే వరకు పుడుతూనే ఉండాలట, అది ఒక్కటే మాట. అజ్ఞానం అంటే ఏమిటి? వాళ్ళు ఇరువురి మధ్య భేదం చూడటమే. కనుక భేదం చూస్తున్నంత కాలం పుడతామండి, అభేదం తెలియాలి. కనుక కొంతమంది అభేద భావంలో ఉంటారు కానీ శివపారమ్యం చెప్పినప్పుడు నొచ్చుకుంటారు పాపం. అలాగే విష్ణు పారమ్యం చెప్పినప్పుడు నొచ్చుకుంటారు. నొచ్చుకోవడం కూడదండి. వాళ్ళ మధ్య అభేద దృష్టితోనే ఏ దేవతనైనా ఆరాధించాలి, అది చాలా ఎరుక కలిగి చేయాలి. లేకపోతే వాళ్ళు బంధనమే. బంధనం అంటే ఏమిటో కాదు, జనన మరణ పరంపరల్లో చిక్కుపడ్డం మరొకటేం కాదు. అందుకు మూలీభూత సదోక్తంచ సత్య జ్ఞానమనంతకం, బ్రహ్మ విష్ణువులుగా బ్రహ్మ విష్ణుద్రులుగా కనబడుతున్న మూలీభూత తత్వం ఏమిటి అసలు నిజానికి? సత్యం జ్ఞానమనంతం. సత్యం జ్ఞానం అనంతమైన బ్రహ్మం ఏదుందో అదే మూలీభూత తత్వం. ఆ మూలీభూత తత్వాన్ని తెలుసుకుని భవంతో ప్రకృతేర్యాతో నాయం వై ప్రకృతే పునః మదాజ్ఞా జాయితే తత్ర బ్రహ్మణో భృకృతేరహం. అందుకు ఇప్పుడు ప్రకృతి జనితంగా సృష్టి స్థితులైన చేయడానికి మీరిద్దరు ఆవిర్భవించారు, దేంట్లో ప్రకృతి జములుగా వచ్చారు. కాని ప్రకృతి జముగా రుద్రుడు కాకుండా బ్రహ్మ యొక్క భృకుటిలోంచి ప్రత్యేకంగా వస్తాడు, అది ఇక్కడ చెప్తున్నారు. కొంతమంది తెలుసుకోని వాళ్ళు ఏమంటారంటే రుద్రుణ్ణి తామసగుణ ప్రవర్తకుడు అని అంటారు. ఈ అజ్ఞానాన్ని పోగొడుతున్నాడు చూడండి. ఇక్కడ కొంతమంది రుద్రుడు తమోగుణ ప్రవక్త కనుక ఆయన్ని పూజించితే తమోగుణం వస్తుందని అంటారు. చాలా అజ్ఞానమైన లక్షణం ఇది. తమోగుణ నియంత తప్ప తమోగుణ మయుడు కాదు ఆయన. ఈ ముగ్గురు కూడా తత్తద్గుణ నియంతలు, ఇది తెలుసుకోవాలి. సత్వగుణ నియంత విష్ణువు, రజోగుణ నియంత బ్రహ్మ, తమోగుణ నియంత రుద్రుడు. అంతేగాని వాళ్ళకు ఆ గుణాలున్నాయని కాదు ఇక్కడ అర్థం ఇది, అది గ్రహించవలసింది. పైగా రుద్రుడు ప్రకృతికి అతీతుడు గనకనే ప్రత్యేకించి బ్రహ్మ ధ్యానంలోంచి భృకుటిలోంచి వచ్చేటాయన. కనుక ప్రకృతికి అతీతుడు, ప్రకృతిలోనే సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ఈయన ప్రకృతికి అతీతుడు గనక ఆయన తామసుడు కాడు. తామసం అనగానే మళ్ళీ వైకారికం అవుతుంది, వికారం అవుతుంది. ఆయన వికారరహితుడు. సుమా నామతో వస్తుతో నైవా తామస పరిచక్షతే. రుద్రుడు నామముతో గాని స్వభావముతో గాని తామసుడు కాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కనుక జ్యోతి రూపేణ సాతత్రా కార్యార్థే సంభవిష్యతి. ఈ విధంగా చెప్తూ ఇక నుంచి జగత్తులో నేనే మూడు రూపములుగా వ్యక్తమవుతూ ఉంటాను, నా యొక్క శక్తి ఉన్నదే ఆవిడ జ్యోతి రూపుడైనటువంటి పరాశక్తి, ఈ శక్తే మళ్లీ మూడు రూపములతో వస్తున్నది. ఆ మూడు రూపములే లక్ష్మి సరస్వతి కాళీ రూపములతో వస్తుంది, ఇంకా సృష్టి మొదలగుగాక అని ఆ పరమాత్మ అంతర్ధానమయ్యాడు. జ్ఞాన విజ్ఞాన సంయుక్తో లోకానాం హితకారక ముక్తిరోత్ర భవానజ్జా భవలోకే మదజ్ఞయ. కనుక ఇప్పుడు జ్ఞాన విజ్ఞానముల కోసమే లోకానికి జ్ఞాన విజ్ఞానాలు ఇవ్వడానికై నేను మీకు బోధ చేశానన్నాడు. చూసారా? అంటే బ్రహ్మ విష్ణువుని నిమిత్తంగా చేసుకుని మనకు చేసినటువంటి బోధ ఇది, వారి నిమిత్తమే. కనుక వారి ద్వారా ఇది ఇవ్వబడినది అని చెప్తూ విష్ణువుతో ఒక మాట చెప్తున్నాడు. ఏమిటంటే ముఖ్యంగా ఆయన చెప్పాడండి, బ్రహ్మదేవుడు కూడా శివస్వరూపం అయినప్పటికీ రజోగుణ నియంతగా ఉన్న ఆయన యొక్క అహం వేరు. కానీ విష్ణువునికి శివునికి ప్రత్యేకించి అభేదభావాన్ని ఎందుకు చెప్తున్నారంటే విష్ణువు సాక్షాత్ శివతత్వమే, అలాగే శివుడు సాక్షాత్ విష్ణుమయ్యుడే. ఉభయుల మధ్య ఇసువంత భేదం లేదని శివపురాణం ఎంత తేటగా చెప్తుంది. పైగా సృష్టిలో ముక్తినివ్వగలిగే వాళ్ళు రెండు రూపములతో ఇద్దరు, ఎవరంటే ముక్తిరో అత్ర భవాన్ అజ్య భవలోకే మదాజ్ఞయ మర్దర్శనే ఫలం యద్వత్ తదేవ తవదర్శని. నువ్వు నేను ఇద్దరు ముక్తినివ్వగలం. నన్ను దర్శిస్తే ఎంత ఫలితమో నిన్ను దర్శిస్తే అంతే ఫలితం, నిన్ను దర్శిస్తే ఎంత ఫలితమో నన్ను దర్శిస్తే అంతే ఫలితం, స్పష్టంగా చెప్పాడండి ఇక్కడ. అందుకు విశ్వారాధన వల్ల ఏ ముక్తి వస్తున్నదో శివారాధన వల్ల అదే ముక్తి లభిస్తున్నది. కనుక వారి వారి ప్రీతి కొద్దీ వారి దేన్ని పట్టుకున్నా వారు పొందేది మాత్రం ఒకటే, ఉభయులు ఇచ్చేది ఒకటే, ఇద్దరు హరులేనండి. గుడి పెడితే ఆయన, గుడి తీసేస్తే ఈయన, అంతే. ఇద్దరు దొంగలే. హరతీతి హరహ, హరతీతి హరి, రెండు ఇద్దరు హరించే వాళ్లే దొంగలు. గుడి పెట్టుకుంటే ఎంత, పెట్టుకోకపోతే ఎంత, చేసే పని ఒకటే. ఏమిటా దొంగ, ఏమిటి హరిస్తారంటే, సంపూర్ణంగా అజ్ఞానాన్ని హరించి నీది కానిదేదో దాన్ని తీసేసి నిన్నే మిగిల్చుతారు. నువ్వెవరివి? అహం బ్రహ్మాస్మి. అది మిగిల్చేవాడు హరుడు. కనుక హరుడైనా హరి అయినా ఇచ్చేది ముక్తియే. ఇంత స్పష్టంగా వివరిస్తూ, మమైవ హృదయే విష్ణువు, విష్ణోశ్చ హృదయే హహం, ఉభయోరంతరయోవైన జానాతి మనోమమ. మళ్ళీ ఈ మాట కూడా చెప్తున్నాడు, నా హృదయం విష్ణువు, విష్ణువు హృదయం నేను, మా ఇద్దరి మధ్య అంతరము లేదనేది నా హృదయం అన్నాడు. అంటే శివుని యొక్క భావన ఏమిటి? ఇరువురి మధ్య భేదం లేదు. కనుక భేదం చేసేవాడు శివుని భావనకి వ్యతిరేకి, ఇది తెలుసుకోండి. వాడు శివద్రోహి వాడు అక్కడ. అందుకు వామాంగజో మహర్షి దక్షి, నా నుంచి వ్యక్తమైన వాడే విష్ణువు, విష్ణువు ద్వారా స్ఫురిస్తున్నది నేనే. ఈ విషయాన్ని ఇంత చక్కగా చెప్తూ, బ్రహ్మణ నిర్మితే లోకే యదా దుఃఖం ప్రజాయితే. ఓ నారాయణ, బ్రహ్మలోకం నిర్మిస్తాడు, ఆయనకు కావలసిన శక్తినంతా నువ్వు ఇస్తావు. కానీ ఆ సృష్టిలో ఎప్పుడైనా బ్రహ్మ కంట్రోల్ తప్పిపోయిన దుఃఖం వస్తే, చూడండి ఇక్కడ బ్రహ్మగారికి కొంత శక్తి ఉంది, ఎక్కడైనా ధర్మాధర్మాల వ్యత్యాసములు వస్తే దేవతలు సవరిస్తారట. దేవతలకు ఆ శక్తి బ్రహ్మదేవుడు ఇచ్చాడు. దేవతలు చెయ్యి దాటిపోతే బ్రహ్మదేవుడు సవరిస్తారట, బ్రహ్మదేవుడి చెయ్యి దాటిపోతే విష్ణువు సవరిస్తాట, అది చెప్తున్నాడు. కనుక నువ్వు ఆ సవరణ చేస్తావు. ఆ సవరణ చేయడానికై ఎల్లవేళల స్థితిని నిలిపే నువ్వే లోకానికి దుఃఖం రాకుండా చూస్తావు. దుఃఖం అంటే ఏమిటో కాదండి, మామూలుగా మనకు కలిగే ఏడుపులు అవి కాదు దుఃఖం అంటే. ధర్మానికి దెబ్బ తగలడమే దుఃఖం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి దుఃఖం అంటే ఒక్కటే దుఃఖం, ధర్మానికి దెబ్బ తగలడమే దుఃఖం. ఈ ధర్మానికి దెబ్బ తగిలితే వివిధ అవతారాంశ గృహిత్వా కీర్తిముత్తమ విస్తారయ హరయే లోకే తారణాయ పరోభవా. అప్పుడు నారాయణ, నువ్వు వివిధ అవతారములు ధరించి లోకంలో ధర్మ ప్రతిష్టాపన చేస్తావు అని విష్ణువుతో శివుడు వివరిస్తున్నాడు. రుద్రధ్యేయో భవాశ్చేయ. అంతేకాదు, ఈ రుద్రుడు వస్తాడు, ఇంకా రాలేదండి ఆయన. ఆ రుద్రుడు వస్తాడు, ఆ వచ్చిన రుద్రుడు ఎప్పుడు నిన్ను ధ్యానం చేస్తూ ఉంటాడు. చూడండి ఇక్కడ, ఆ వచ్చిన రుద్రుడు ఎప్పుడు నిన్నే ధ్యానిస్తుంటాడు. గుణములతో గాని తత్వముతో గాని రుద్రుడే నువ్వు, నువ్వే రుద్రుడు. చూడండి, రుద్రో విష్ణు ఉమాలక్ష్మి తస్మై తస్యై నమో నమః. రుద్ర హృదయోపనిషత్తు. రుద్రో విష్ణు రుమాలక్ష్మి తస్మై తస్యై నమో నమః అని చెప్పబడుతుంది. కనుక గుణరూపో హ్యయం రుద్రో హ్యనైన వపుషా సదా కార్యం కరిష్యే లోకానాం తవాసక్ష్యం న సంశయ. ఆ రుద్రుడు ఈ బ్రహ్మ విష్ణువుల కృత్యములకి సహకారిగానే ఉంటాడు. ఉంటున్నటువంటి రుద్రుడు విష్ణువుని ధ్యానిస్తూ ఉంటాడు, ఆ విష్ణువు రుద్రుని ధ్యానిస్తూ ఉంటాడట. ఇద్దరికి ఎంత చక్కగా చెప్పారు చూడండి. రుద్రధ్యేయో భవాశ్చేయ భవధ్యేయో హరస్తదా. భవధ్యేయ అరహ రుద్రధ్యేయ భవా. రుద్రుడికి ధ్యేయము నువ్వు, అలాగే నీకు ధ్యేయము, రుద్రుడికి ధ్యేయము నువ్వు. ఈ విషయాన్ని ప్రస్తావన చేసి, వస్తుతశ్చాపి చైకత్వం వరతోపి తథైవ చ లీలయాపు మహావిష్ణో సత్యం సత్యం న సంశయ. ఈ మాట ఎంత చక్కగా చెప్పాడు సదాశివుడు. కనుక రుద్రునికి విష్ణువునికి ఏమాత్రము భేదము లేదు. రుద్రభక్తో నరో ఎస్తు తవలిందాం కరిష్యచి తస్య పుణ్యంచరికలం ధృతం భస్మ భవిష్యతి. రుద్రభక్తుడై నిన్ను ఎవడు తక్కువ చేస్తాడో వాడు పుణ్యాన్నంతటి నేను భస్మం చేస్తానన్నాడు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. రుద్రభక్తుడై నిన్ను ద్వేషించేవాడి పుణ్యాన్ని నేను భస్మం చేస్తాను. పైగా నరకే పతనం తస్య త్వద్వేషాత్ పురుషోత్తమ. నిన్ను ద్వేషించేవాడు నరకంలో పడతాడు. శివపురాణం చెప్పినంత అందంగా అభేదాన్ని ఇంకే పురాణం చెప్తోందా అనేది నాకు సందేహమే. ఎంత చక్కగా చెప్తోందండి అభేదాన్ని. మదాజ్ఞయా భవేద్ విష్ణు సత్యం సత్యం సంశయిదిన ఆజ్ఞ అన్నాడు. ఏమని? పురుషోత్తముణ్ణి ద్వేషించేవాడు నరకంలో పడతాడనేది నా ఆజ్ఞ అంటే శివాజ్ఞ. ఈ విషయాన్ని చెప్పి, సర్వేషాం ప్రాణరూపశ్చా భవత్వంచ మమాజ్ఞయ సంకటే భజనీయోగి సరుద్రో మత్తనుర్హరే త్వాం యస్ సమాశ్రితో నూనం మామేవ సమాశ్రిత. ఈ విధంగా రుద్రుడు నీవు కలిసి విశ్వాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే అంటున్నావా లేదా? రుద్రమంతా చెప్పాక ఆ మృత్యుహరణ మంత్రములు చెప్తూ నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అని అంటున్నావు. నమో భగవతే రుద్రాయ విష్ణవే ఎందుకన్నావు? ఆ రుద్రుడే విశ్వమంతా వ్యాపించిపోయిన విష్ణువయ్యాడు. అందుకే యో రుద్రో అగ్నౌ అప్సయ ఔషధీషు యో రుద్రో విశ్వ భువనాని అని చెప్పాడు. ఈ విశ్వమంతా ఎవడైతే వ్యాపించి ఉన్నాడో తస్మై రుద్రాయ నమో అస్తు అని అంటున్నావా? అగ్నియందు నీటియందు సర్వత్రా వ్యాపించినవాడు ఆ రుద్రుడే. వ్యాపించిన వాడిని విష్ణు అంటారు. కనుక రుద్రుడికి విష్ణువునికి అంత అభేదాన్ని వేదం ప్రతిపాదించింది. దాన్నే ఇక్కడ పురాణంలో ఇంత అందంగా చెప్పారు. తదా ప్రభుతి లోకేస్మిన్ కనుక అప్పటి నుంచి లింగ పూజ సృష్టిలో వ్యాపించింది. ఎప్పటి నుంచి? ఆ గడియ నుంచి. నిన్న మనం ఎక్కడితో ముగింపు చేసుకున్నామో అక్కడితో మళ్లీ మొదలు పెట్టాం. ఈ విధంగా చెప్పి ఆ లింగారాధన యొక్క వైశిష్ట్య వైభవాలు ఇత్యాదుల్లోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ నుంచి మనం తెలుసుకోవలసినటువంటి అంశములు శివ సాధన. ఇప్పటి వరకు శివతత్వము, ఆయన యొక్క శబ్దబ్రహ్మ స్వరూపము, పంచముఖతత్వము, అభేదస్థితి, త్రిమూర్తుల యొక్క అభేదస్థితి. కనుక ఎప్పుడైనా ఉపాసన చేసేటప్పుడు అభేదస్థితిని మాత్రం మర్చిపోవద్దు. బ్రహ్మ విష్ణు శివాత్మకం అనే ధ్యానం చేసే మీ ఇష్టదైవాన్ని కొలుచుకోవాలి. ఇది ప్రధానంగా ఇందులో తెలియజేస్తున్నటువంటి అంశం. ఎంత చక్కటి సమన్వయాలు చూడండి, మనకు చక్కటి మార్గములు బోధించాడు. కనుక శివ ఉపాసనలో ఇతర దేవతా ద్వేషం కూడదు అనేది తేలింది. అయితే ఇతర దేవతలందరూ కూడా ఈశ్వర కోటిలకు చెందరు. ఈశ్వర కోటికి చెందిన వాళ్ళు ముగ్గురే, బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వర కోటిలోకి వెళుతున్నటువంటి వారు. ఆ తర్వాత వివరిస్తున్నది ఈ లింగారాధన గురించి ప్రస్తావన వచ్చింది కనుక లింగము గురించి ప్రస్తావన చేస్తున్నారు. లింగము రెండు విధములుగా ఆరాధింపబడుతుంది. ఈ వినడమే పూజ కింద భావించండి. నేను శివలింగం ఆరాధన ఇత్యాదులు ఇప్పుడు చెప్పబడుతున్నాయి. చేసేవాళ్లు ఆ చేస్తున్న దానిలో మరింత చక్కగా చేసుకోవచ్చు, లేదా తాము చేస్తున్నది నిజమే అని ఆనందించవచ్చు. రెండు విషయాలను చెయ్యని వారు చెయ్యాలనే ఉత్సాహంతో మొదలెట్టవచ్చు, లేదా వింటూ శివలింగాన్ని భావిస్తూ చేసేవచ్చు. ఇక్కడే భావనలోనే చేయండి. శివుడికి పువ్వులతో చేస్తే ఈ ఫలితం అనగా మీ మనసులో పువ్వులు వచ్చేసే శివలింగం పెట్టండి, పూజ చేసేయండి, అయిపోయింది సులభం. భీముడిని పువ్వులు తీసుకోమని, పువ్వులు తీసుకురమ్మన్నట్ట ధర్మరాజు అరణ్యంలో పూజ చేస్తూ. కృష్ణుడికి పూజ చేయరు, పువ్వులు తేరా అన్నట్ట. భీముడు వెళ్తూ వెట్సెట్ట, ఏవి పువ్వులు అన్నట్టు. నేను చెట్ల దగ్గరికి వెళ్ళి కృష్ణార్పణం కృష్ణార్పణం అంటూ వెళ్ళిపోయాను, పువ్వులన్నీ కృష్ణుడికి వెళ్ళిపోయాయి, మరి నీకు ఎలా తెస్తాను చెప్పి నిర్మాల్యం అయిపోయింది అన్నట్టు. ఇక్కడ నేను బాగానే ఉంది అంటే ఆయన ఏదో తెలివితేటలు చేసేదని కాదు, ఆయన పువ్వు కొయ్యబోతే కృష్ణుడు కనబట్టేటండి. ఇక్కడ ఆయన కృష్ణ స్పృహలో ఉన్నట్ట. అందు భీముడు సామాన్యుడు కాడు. ఇది భారతంలో ఉందా లేదా అని వెతకద్దు, ఈ విషయం బాగుందా లేదా చెప్పండి. కనుక అలాంటి తెలివైన వాళ్ళు ఇక్కడ కూర్చుని ఉండొచ్చు. కనుక వాళ్ళకి చెప్తున్న ప్రతిసారి శివుడికి లక్ష బిల్వాలతో పూజిస్తే మంచిదంటే వెంటనే కౌంటు లక్ష బిల్వం సమర్పయామి అయిపోయింది ఒక్క మాటతో. చెయ్యొచ్చండి, తప్పేం లేదు, భావన బలం కదా. అందుకే ఈ అధ్యాయాలు చెప్తూ ప్రతి అధ్యాయం కింద దీనిని వింటే ఇది ఫలితం అని చెప్తున్నాడు. అందుకే అంత శ్రద్ధగా వినాలి, ఎటో చూస్తూ ఇటు వినడం కాదు. అలాంటి శ్రద్ధాళువులే విన్నవారికి తప్పకుండా అధ్యాయం యొక్క ఫలితం శివుడిస్తాడు. అలా ఇప్పుడు మరొక అధ్యాయంలోని వెళుతున్నాం. నేను కూడా ఎక్కువ టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు. ఆ విషయం ఇక్కడున్న పండితులకు తెలుస్తుంది. ఎక్కువ టెక్నికల్ గా వెళ్ళిపోయి యంత్రాలు ఎలా గీయాలి, మండలాలు ఎలా పెట్టాలి, ఇవన్నీ నేను చెప్తూ ఉంటే అవన్నీ ఉన్నాయి ఇందులో. ఎందుకంటే శాస్త్రం అన్నప్పుడు అంత పెర్ఫెక్ట్ గానే ఉంటుంది. అవి ఆ టెక్నికల్ గా టెంపుల్స్ కట్టే వాళ్ళకి వాళ్ళకి పనికొస్తాయి, మనకెందుకండి. ఏదో మనం భక్తిగా పూజ చేసుకునే వాళ్ళం, అందుకు మనకు ఎంత మేరకు అవసరమో అంత మేరకు నాకు అనిపించినది నేను కొంతమేరకు క్లుప్తీకరించి సంక్షేపం చేసుకుంటూ భావనకి భక్తికి ఎంత మేరకు అంతవరకు తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను పెద్ద పండితుడిని కాను గనక. పెద్ద ఏమిటి, అసలు ఏమీ లేదు. శివప్రేమతో నేను శివప్రేమతో చదువుకున్నటువంటి గ్రంథములుగా నాకేం అర్థమైందో, దేన్ని నేను ఆనందించానో ఆ ఆనందాన్ని మీకు పంచిపెట్టడానికి ఆ విషయాలు నేను చెప్పుకుంటున్నాం. కనుక నాతో సహృదయులు అంటే అందరూ పండితులు ఉండొచ్చు, వాళ్ళందరికీ నమస్కారం. వాళ్ళ ప్రశ్నార్థక ముఖాలు నసులు చిట్లింపులు ఉండొచ్చు, వారికి నమస్కారం. కేవలం ఒక నాకు తెలిసి తెలియనటువంటి ఏ శివభక్తితో నేను సంపాదించుకున్న విషయాలు ఉన్నాయో అవే సహృదయులకి. సహృదయులు అంటే లైక్ మైండెడ్ అండి, మరి ఏంటి కాదు. అలాంటి వాళ్ళకి చెప్పుకుంటూ అందరం కలిసి శివ పూజ చేసుకుందాం. చరే విశిష్యతే సూక్ష్మం స్థావరే స్థూలమేవహి సలక్షణం సపీఠంచ స్థాపయే శివ నిర్మితం. శివుణ్ణి రెండు విధాలుగా చేస్తారు, చలము అచలము అని. చలము అంటే మన లింగాన్ని మూవబుల్, అటు ఇటు కదిలించి పూజ చేసుకునేటువంటి లింగములను తీసుకెళ్తూ చేసేది చరము. అచరము అంటే కదలకుండా శివలింగాన్ని పెట్టేటువంటిది. చరానికి ఎప్పుడూ చిన్న లింగమే వాడాలి. చరానికి అంటే మనతో పాటు తీసుకువెళ్లి పూజించేటువంటి లింగములు సూక్ష్మ రూపంలోనే చిన్నవై ఉండాలి. అచరము పెద్ద లింగమే శ్రేష్టము. దానికి కూడా ఆలయ పరిమాణాలు బట్టి లింగ పరిమాణం చెప్పబడుతున్నది. పెద్ద లెక్కలు ఇక్కడ ఇచ్చారో మనకు అనవసరం. మొత్తానికి అచర లింగములు వేరే ఉంటాయి. లింగ మండలం ఎలా ఉండాలో చెప్తున్నాడు. లింగ మండలం దాన్ని మనం ప్రాణవట్టం అని చెప్తాం కదా, దానికి ఏ విధంగా ఉండాలి అంటే మండలాకారం గాని చతుర్భుజాకారం గాని త్రికోణాకారం గాని ఖత్వాంగము. ఖత్వాంగం అన్నప్పుడు మధ్యలో ఒక లోతైన భాగం వచ్చి వస్తుంది, ఖట్వాంగ ఆకారం అది. ఆ ఖట్వాంగాకారంలో గాని ఉండాలి అని చెప్తూ లింగాన్ని మట్టి రాయి లోహము ఇత్యాదులతో చేయడం ఉన్నది. ఈ మట్టితో చేసేది పూజ వరకు ఉంచి ఆ తర్వాత తిరిగి నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇది పార్థివలింగం అని చెప్పబడుతుంది, సర్వశ్రేష్టమైనటువంటిది. అలాగే రాయి లోహం ఇత్యాదులున్నాయి. అయితే అచల ప్రతిష్ఠ చేసేటప్పుడు లింగము పీఠము ఒకే పదార్థంతో ఉండాలి. ఇది స్పష్టంగా చెప్తారు. అచల ప్రతిష్ఠ చేసేటప్పుడు లింగము పీఠము ఒకే పదార్థం, అంటే రాయితో లింగం ఉంటే కింద పీఠం కూడా రాయే అయి ఉండాలి. చల ప్రతిష్టలో కూడా అంటే చలంగా ఆరాధించేటప్పుడు కూడా ఆ రెండు ఒకటై ఉండాలి. అంటే స్ఫటికలింగం ఉన్నప్పుడు తన పీఠం కూడా స్ఫటికంగా ఉండడం శ్రేష్టం అని చెప్పడం. అయితే బాణలింగానికి నియమం వర్తించదు అని ఒక మాట చెప్పారు. బాణలింగానికి పీఠం దేనితోనైనా ఉండవచ్చు అని ఈ విధంగా వివరించి, ఆ తర్వాత శివలింగ పూజల్లో బేరము గాని లింగము గాని గురువు ద్వారా స్వీకరించి పూజించడం శ్రేష్టము. కొన్ని తెచ్చుకున్నా గురువు చేతితో పుచ్చుకోవడమే శ్రేష్టము. ఎందుకంటే ఏ ఆరాధనైనా గురువు నేర్పిందే చేసుకోవాలి మనం. ఆ విధంగా ఆయన ద్వారా తీసుకోవాలి. గురుభ్యో గృణీయాత్ సాధుభి పూజితంతువా, గురువు ద్వారా తీసుకోవాలి. లేదా సత్పురుషులు పూజించినటువంటి దాన్ని మనం తిరిగి పూజించవచ్చు. అచల ప్రతిష్టలో ఇతరులు ప్రతిష్ట చేసి పూజించిన లింగాన్ని మనం వెళ్లి ఆరాధించుకోవచ్చు, అది పర్వాలేదు. నువ్వు నిరంతరం పూజించుకోవాలంటే మాత్రం గురువు ద్వారా స్వీకరించాలి. పైగా ఈ లింగ పూజ మళ్ళీ అవి రాతులు వీటిని పూజించడమే కాకుండా మరో రెండు రికాలుగా లింగ పూజ చేయాలని చెప్పాడు. ఇది చాలా ముఖ్యం, చూడండి. ఈ రెండు రికాలు లింగ పూజ ఏంటంటే, పునశ్చ ద్విధం ప్రోక్తం స్థావరం జంగమం తథా, స్థావర లింగ పూజ, జంగమ లింగ పూజ, రెండు విధాలన్నాడు. స్థావర లింగ పూజ అంటే స్థావరం లింగమిచ్చాహు తరు గుల్మాదికం తథా, చాలా గొప్ప విషయం. చెట్లు పొదలు మొక్కలు వీటిని నువ్వు పూజించడం స్థావర లింగార్చన. చూసారా, అంటే చెట్లని వాటిని కూడా శివస్వరూపంగా భావించి వాటికి నీళ్లు పోయడం, వాటిని నమస్కరించడం స్థావర లింగార్చన. అందుకే మన వాళ్ళు చెట్లను పూజించడం వచ్చింది. నమో వృక్షేభ్యో హరికేశేభ్య, నమస్కారం చేస్తున్నామా లేదా? వృక్షములు శివస్వరూపములే, ఆకుపచ్చని జడలు కలిగిన శివుళ్ళుట చెట్లు. ఎంత చక్కగా మాట చెప్పాడండి. హరికేశముల మాటకి అర్థం తీసుకోవచ్చు, తప్పేం లేదు. కనుక ఎంత అందమైన భావన చూపించాడు దీంతో చూడండి. అందుకే తలుడు గుల్మాదులన్నీ కూడా ఇది. అందుకే మారేడు చెట్టు మొదట్లో నీళ్లు పోయడం శివాభిషేకం, గుర్తుపెట్టుకోండి. నాకు ఇంట్లో లింగం లేదు పూజ చేయడం ఎలాగంటే, చెట్టు మొదట్లో నీళ్లు పోసినప్పుడు, తులసి చెట్టుకు నీళ్లు పోసినప్పుడు శివార్చన. అంతేకాదు, జంగమం లింగమిత్యాహు క్రిమికీటాధికం తదా, క్రిమికీటకాదులకు కూడా ఆహారాదులిచ్చి వాటిని గౌరవించడం జంగమలింగ పూజ అన్నాడు. అంటే సాటి ప్రాణి కోట్లలో పరమేశ్వరుని చూసి నువ్వు వాళ్లని తృప్తిపరిచేటప్పుడు శివార్పణమస్తు అని సాటి ప్రాణి కోట్లను తృప్తిపరిచితే జంగమలింగ పూజ. ఎంత చక్కగా చెప్పాడు చూసారా. కానీ లింగ పూజ ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చిందండి? ముందు చెప్పింది ప్లస్ రెండు కలపండి, ఎన్నయ్యే? మూడు. మీరు బాణాల్లోనూ స్ఫటికాల్లోనూ పూజించేది ఒకటి, అదొక్కటితో లింగ పూజ పూర్తి కాలే. ఈ రెండూ చెయ్యాలి. ఈ రెండూ చెయ్యాలి అంటే అర్థం వృక్షాదులు ఇచ్చాదుల్ని ఆరాధించడం, తర్వాత ప్రాణి కోట్లని వాళ్లల్లో శివుడున్నాడు గనక వాళ్లను తృప్తిపరచడం జంగమలింగ పూజ. ఈ మూడు కూడా కలిపితేనే లింగ పూజ. ఎంత చక్కటి విశేషం చెప్పాడండి ఇక్కడ. పైగా శివలింగంలో మళ్ళీ విశేషంగా మళ్ళీ వస్తున్న లింగ పూజకి, పీఠం అంబామయం సర్వం శివలింగంచ చిన్మయం, లింగ పీఠము అంబామయం, లింగము చిన్మయమైన శివస్వరూపము. ఈ స్థిరలింగాన్ని లేదా స్థిరలింగాన్ని మనం ఉమామహేశ్వర స్వరూపంగా ఆరాధించాలి. లింగం శివశక్తుల మయం, అందుకని లింగం కేవలం శివుడు కాదు శివశక్తుల మయము అని తెలిసి, దాన్ని ఎవరైతే యథా న్యాయం, పెద్ద భావన ఇవి తెలియకపోవచ్చు, ముందు పద్ధతిగా, న్యాయం అంటే పద్ధతి, ఒక క్రమ పద్ధతిలో శాస్త్రము చెప్పిన పద్ధతిలో చేయడాన్ని న్యాయ పద్ధతి అంటారు. దీన్ని నువ్వు న్యాయంగా చేసుకుంటూ వెళ్ళిపోతే క్రమాత్ శివపదం లభేత్, క్రమాత్ క్రమముగా శివపదము లభించను అన్నాడు. ఇది చాలా గట్టి వేసేడండి. సాక్షాత్ వేరు, క్రమాత్ వేరు. సాక్షాత్ అంటే నేరుగా వెళ్ళిపోవడం, క్రమాత్ అంటే అంచెలంచెలుగా వెళ్ళడం. ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్న అంతరంగంలో పరమాత్మని ధ్యానిస్తూ తన్మయులైపోయి పరాభక్తికి చెందిన వాళ్లు శివపదాన్ని శీఘ్రంగా పొందగలరు. మామూలుగా లింగ పూజ చేసేవాళ్ళు అలాగే పొందగలరు అంటే మరి దానికి గొప్పతనం ఏముందండి? అలా పొందలేరు వీళ్ళు. వీళ్ళు ఎలా పొందుతారు? ఈ శివలింగ పూజ చెయ్యగా చెయ్యగా చెయ్యగా, ముందు శివలింగ పూజ చేసినప్పుడు ధ్యానం చేస్తాం, బెల్వం వేస్తాం, నీరు పోస్తాం, ఇవే చేస్తాం మనం. అలా చెయ్యగా 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 చిత్తశుద్ధి ఏర్పడి క్రమంగా ఆ శివతత్వాన్ని తెలుసుకుని అప్పుడు శివపదం తప్పకుండా వస్తుంది. ఇందులో భరోసా ఏమిటి? శివలింగ ఆరాధన చేసిన వాడు క్రమంగానైనా తప్పకుండా ఉత్తమ గతిని పొందుతాడు. పైగా శివలింగారాధన ఏ విధంగా చేపట్టినా వాడు చెడిపోడు, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే వాడు దుర్గతికి పొందడు, ఇప్పటి స్థితి కంటే అధమ స్థితికి వెళ్ళడు, ఇంకా ఉన్నత స్థితికి వెళ్తాడు, అందులో సందేహం లేదు. ఏకంగా శివపదం పొందుతాడా అంటే దానికి కొంత టైం పట్టచ్చు, గాని శివపూజ ప్రారంభించాడు జీవితంలో అంటే వాడు ఇప్పుడున్న స్థితి కంటే తర్వాత ఉన్నత స్థితికే వెళతాడు, అందులో సందేహము లేదు. వాడికి నరకం లేదు. ఎవడైతే శివస్మరణ చేస్తూ శివ పూజ ఆరంభం చేశాడో వాడు నరకాదుల్లో, వాడు ఇంకా ఉత్తమ లోకాలకు వెళ్ళొచ్చు, ఉత్తమ జన్మలు పొందవచ్చు. ఆ క్రమశహా మళ్లీ చిత్తశుద్ధి పొంది ఆ తర్వాత సంపూర్ణ సర్వవ్యాపకమైన ఆ లింగంలో తనకు అభేదభావాన్ని చూసేటువంటి పరాభక్తిలోకి వెళ్లవచ్చు. కానీ పతనము జరగదు. కనుక శివలింగ పూజ ముఖ్యమైన కర్తవ్యంగా చెప్తున్నాడు. ఈ విధానంలో అభిషేకం, నైవేద్యం, నమస్కారం, తర్పణం ఇవన్నీ చేసి యథాశక్తి సదా కుర్యాత్, యథాన్యాయం యథాశక్తి రెండు చెప్పాడు ఇక్కడ. శాస్త్ర పద్ధతి ప్రకారంగా చేయాలి, నీ శక్తి కొద్దీ చేయాలన్నాడు. శాస్త్ర పద్ధతిలో ఏవేవి ఇవ్వాలో చెప్పాడు, అవన్నీ నువ్వు ఇవ్వలేకపోవచ్చు, నీకంటే ధనం లేకపోవచ్చు, అలాగని మానేయకు. యథాశక్తి నువ్వు చేయగలిగింది చెయ్యి, నువ్వు చెయ్యవలసింది చేసిన ఫలితం స్వామిస్తాడు. అథవా మానుషే లింగేష్ప్యార్థే దైవే స్వయంభువి, మూడు విధముల లింగములను ఆరాధించాలన్నాడు. మానుషే, దైవే, స్వయంభువి. మానుషే అంటే మనుష్యులు ప్రతిష్ఠ చేసిన లింగము, దైవే అంటే సిద్ధపురుషులు, స్వయంభువే స్వయంగా స్వామి ఉద్భవిస్తాడట. ఆ స్వయంభూగా వచ్చే తత్వం చెప్తాడండి. భక్తులు జ్ఞానులు ఆయన కోసం తపస్సు చేసినప్పుడు వాళ్ళను అనుగ్రహించే సంకల్పంతో తన యొక్క దివ్యతత్వాన్ని, వీటిలో వేటిని ఆరాధించినా ధన్యమే.